నా విషయమై అభ్యంతరపడినవాడు ధన్యుడని యేసువారికి ఉత్తరమిచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామయుడైన ప్రభువా, ఈ దినమందు మరి ఒకసారి మీ యొక్క బాధ సన్నిధికి వచ్చి ప్రభువా కొన్ని విషయములను ప్రభా మేము ధ్యానించుకునవల్లని తలంచుచుండగా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. మా హృదయాంతరంగంలో ప్రభువా మీకు లోతైనటువంటి క్రియ మాకు జరుగునట్లుగా ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించండి. క్రీస్తునామం అంత వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సందేహము, డౌట్. సందేహం అనేటువంటిది మనుషులు అనేటువంటి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. ఇది చిన్నవారికి వస్తూ ఉంటుంది, పెద్దవారికి వస్తూ ఉంటుంది, అన్యులకు వస్తూ ఉంటుంది, విశ్వాసులకు వస్తూ ఉంటుంది. విశ్వాసంలో ఉన్నటువంటి అన్ని మెట్లలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క సందేహం అనేటువంటిది ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటుంది. సరే, ఈ సందేహం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో రెండు వృత్తాంతములను మనము ఈ దినమందు పరిశీలించి ఆ యొక్క వివరములను మనం తెలుసుకుందాం. మొదటిది అవ్వకు వచ్చినటువంటి సందేహము, రెండవది బాప్తిస్మమిచ్చు యోహానుకు వచ్చినటువంటి సందేహం. దేవుడు ఆదామవులను సృజించి వారిని ఏదేను వనములో ఉంచాడు. ఈ తోటలోని అన్ని ఫలములను మీరు తినవచ్చు, కానీ ఆ ఒక్క చెట్టు యొక్క ఫలమును మీరు తినకూడదు, అది తినుదినమున మీరు చత్తురు అని చెప్పాడు. ఆ సమయంలో సాతాను సర్పం రూపంలో అవ్వ యొద్దకు వచ్చింది. వచ్చి ఇది నిజమా అని ప్రారంభించింది. దేవుడు మీతో ఇలా చెప్పాడా, ఈ పండు తినకూడదని చెప్పాడా అని ప్రశ్నించింది. దానికి అవ్వ సమాధానం చెప్పింది, ఈ తోటలో ఉన్న అన్ని ఫలములు మేము తినవచ్చు, ఆ ఒక్క ఫలం మాత్రం మేము తినకూడదు. వెంటనే సాతానుడు ఏమన్నాడంటే, మీరు చావనే చావరు, ఆ దినమున మీరు చావనే చావరు, వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియో, మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియో దేవునికి తెలియను అని చెప్పాడు. ఈ మాట విన్నప్పుడు హవ్వ సందేహమును అది ఇనిషియేట్ చేసింది, సందేహమును ప్రారంభించింది. దానిని గురించి అవ్వ ఆలోచించటం ప్రారంభించింది. సత్తురని దేవుడు చెప్పాడు, కానీ ఆ దినమున మేము చావనే చావమని సాతాన్ చెప్తున్నాడు, ఆ దినమున మేము మా కన్నులు తెరవబడి మంచి చెడ్డలను ఎరిగిన వారమై దేవతల వలే ముందుమని సాతాన్ చెప్తున్నాడే అని డౌట్ వచ్చింది. ఒకవేళ నిజమే అయి ఉండొచ్చు, ఎందుకంటే మేము ఈ విధంగా అవ్వటం దేవునికి ఇష్టం లేదనుకుంటా, అందుకనే ఆయన తినొద్దని చెప్పాడు అని దాని గురించి ఆలోచించటం ప్రారంభించింది. చివరికి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టును పండ్లను చూచిందిగా బోలు. చూసేటప్పటికీ అవి కన్నులకు అందమైనవియు, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదిగా చూచినప్పుడు, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే దాన్ని గురించి దీర్ఘంగా ఆలోచించి ఆ యొక్క చెట్టు వైపుకు పండ్ల వైపుకు చూచినదో, అవ్వకు ఆ వృక్షము ఎట్లా కనపడిందంటే ఆహారమునకు మంచిదిగా కనపడింది. ఇది ఎలా జరిగిందో నాకైతే అర్థం కాలేదు, ఎందుకంటే అప్పటికి వారిద్దరే మనుషులు భూమి మీద, అక్కడ ఉన్నటువంటి ఫలములన్నీ కూడా వారు తినొచ్చు. దేవుడు వారిని సృజించి ఆ యొక్క కమాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అయితే అప్పటికీ ఏ వృక్షము ఆహారమునకు మంచిదో, ఏ వృక్షము ఆహారమునకు మంచిది కాదో తెలిసేటువంటి అవకాశం లేదు. అయితే మరి ఇంకి ఆ వృక్షము ఆహారమునకు మంచిదిగా సాతాడు కనబడేలాగా చేశాడనమాట. అదేవిధంగా కన్నులకు అందమైనవియో వివేకమిచ్చు రమ్యమైనవిగా ఆ పండ్లను చూచింది. వివేకమిస్తాయని ఎలా తెలిసిందో ఆమెకి నాకు అత్య అర్థం కాలేదు. తింటే కదండి తెలిసేది వివేకమిస్తుందో వివేకం కోల్పోతుందో అనేటువంటిది. అయితే సాతాను ఆమె కన్నులకు ఎలా కనపరిచాడంటే అవి వివేకమును ఇవ్వబోతున్నాయి అని చెప్పి లోపల తన క్రియను జరిగించటం ప్రారంభించాడు. సరే కన్నులకు అందమైనవి అని అంటే కన్నులతో తను చూడగలదు కాబట్టి అందమైనవిగా కనపడేలాగా ఉన్నా అందవే బాగున్నదేమో. దానికి తోడు ఇంకొంత అంది ఈ యొక్క మనస్తత్వంను బట్టి ఈ ఆలోచనలను బట్టి ఇంకా కొంత అందమైనవిగా కనపడేలాగా ఆ సమయంలో సాతానుడు చేసేడేమో తెలియదు. సరే ఈ అవ్వ ఏం చేసిందంటే ఆ యొక్క ఫలములను తిని వాటిని ఆదాముకు కూడా తినిపించింది. ఇది అవ్వ చేసినటువంటి పని. ఇక రెండవదిగా బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏం చేశాడు. మొదటగా బాప్తిస్మం ఇచ్చు యోహాను వాగ్దానం వలన పుట్టినటువంటి వాడు. జకరియా ఎలిజబెత్ దంపతులకు వాగ్దానం ద్వారా పుట్టినటువంటి వాడు. తన పుట్టకకు కారణం ఏంటంటే యేసుప్రభు యొక్క మార్గమును సిద్ధపరిచే నిమిత్తము తాను పంపబడినాడు. కాబట్టి తాను పుట్టిన తర్వాత తన యొక్క పనిని చేయుచు, మార్మన్స్ విషయమైనటువంటి సువార్తను ప్రకటించుచు, ప్రజలకు బాప్తిస్మ ఇచ్చుచు, దాన్ని నమ్మినటువంటి వారికి బాప్తిస్మ ఇచ్చుచు వస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు సాక్షాత్తు క్రీస్తు ప్రభువే తన ద్వారా బాప్తిస్మం తీసుకుంటానికి వచ్చాడు. ఒకరోజు వచ్చినప్పుడు తానేమన్నాడంటే నేను నీ ద్వారా బాప్తిస్మం పొందవలసినటువంటి వాడిని, అయితే నువ్వు నా ద్వారా బాప్తిస్మం పొందటానికి నాకు మనసు ఒప్పట్లేదని చెప్పాడు. అయితే క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే ఈ విధంగా కానిమ్ము అని చెప్పాడు. కాబట్టి తాను బాప్తిస్మం ఇచ్చాడు. క్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకొని యోర్దానులోంచి బయటికి రాగానే సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే తన మీదకు దిగి వచ్చినట్లుగా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి స్వరము అక్కడ ఉన్నటువంటి వారికి వినబడి ఉన్నట్లుగా అక్కడ వ్రాయబడి ఉన్నది. అంటే ఇది ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి బాప్తిస్మం ఇచ్చు యోహాను. అయితే ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత బాప్తిస్మం ఇచ్చు యోహాను తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అదేవిధంగా యేసు ప్రభు తన యొక్క సేవను ప్రారంభించి తన సేవను కూడా తను చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఒకనొక సందర్భంలో చతుర్థాధిపతి అయినటువంటి హేరోదును తాను గద్దించవలసి వచ్చింది, హెచ్చరించవలసి వచ్చింది. దాని ద్వారా ఏం జరిగిందంటే అతను చెరసాలలో వేయబడినాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను చెరసాలలో వేయబడినాడు. ఈ సమయంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క శిష్యులు వచ్చి యేసు ప్రభువు చేయుచున్నటువంటి కొన్ని కార్యములను ఆయనకు తెలియజేశారు. ఆయన చేయుచున్నటువంటి సూచక క్రియలను, మత్కార్యములను వీటన్నిటిని గురించి ఆయనకు తెలియజేసినప్పుడు తాను ఇద్దరు శిష్యులను పిలిచి వారిని యేసు ప్రభు వద్దకు పంపాడు. రాబో వాడవు నీవేనా, లేకపోతే మేము మరి ఒకని కొరకు కనిపెట్టుకున్న వలనా అనేటువంటి దానికి సమాధానాన్ని కనుక్కొని రమ్మని యేసు ప్రభు వద్దకు పంపాడు. పంపినప్పుడు వాళ్ళు వచ్చారు. వచ్చి యేసు ప్రభుని అడిగారు. అడిగినప్పుడు యేసు ప్రభు ఏమని సమాధానం చెప్పాడంటే లూకాసు వార్త 7వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ ఈ మాట వ్రాయబడి ఉంది 21వ వచనంలో, ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయ చేశాను. ఆ సమయంలోనే అంటే కరెక్ట్గా వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో ఆ ఇద్దరు శిష్యులు ఆ సమయంలోని ఇవన్నీ కూడా ఆయన యేసు ప్రభు చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. అంటే ప్రత్యక్షంగా వాళ్ళు చూశారనమాట. ఆయన ఏమని చెప్పాడంటే 22వ వచనంలో, అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, 23వ వచనంలో నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చాను. వార్తంతా కూడా యేసుప్రభు వాళ్ళకి చెప్పి పంపించివేశాడు. సరే, వాళ్ళు వచ్చారు యోహాను దగ్గరికి, ఆయనకు తెలియజేశారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆయన ఎలా ప్రొసీడ్ అయ్యాడు అనేటువంటి విషయాన్ని గురించి అక్కడ వ్రాయబడలేదు. కానీ ఫైనల్గా జరిగినటువంటిది ఏంటంటే, తను చెరసాలలోనే ఉన్నాడు, అదేవిధంగా ప్రభు నిమిత్తము హతసాక్షిగా శిరఛేదనం చేయబడి చనిపోయినాడని తెలుస్తున్నది. కాబట్టి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను అక్షరాల తాను తీసుకొని దాన్ని ఫాలో అవుతూ దాని ఎంత నమ్మిక ఉంచి ముందు కొనసాగాడని చెప్పి దీని ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ రెండు వృత్తాంతములను చూస్తున్నాం. మొట్టమొదటిది అవ్వ. అవ్వ ఏం చేసిందంటే, తనకు మొట్టమొదటిగా సర్పము ద్వారా సాతాను సందేహం కలిగించాడు. ఈ సందేహమును గురించి ఆలోచిస్తూ ఏం చేసిందంటే, దానిని కన్ఫర్మ్ చేసుకుంది. అంటే సాతాను చెప్పినటువంటిది తనకు బెటర్గా అనిపించింది, కానీ ప్రభువు చెప్పినటువంటి మాటలు తనకు నచ్చలేదు. ఒకవేళ సాతాను చెప్పినదే కరెక్ట్ ఏమో అనుకొని ఏం చేసిందంటే, సాతాను యందు నమ్మిక ఉంచి సాతాను చెప్పిన దాని ప్రకారం ముందుకు వెళ్ళటానికి నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకుంటమే కాదు, కొనసాగటం కూడా జరిగింది. ఆ విధంగా తాను ఆ పండు తినటం, దేవుని యజ్ఞను ధిక్కరించి తన భర్తకు కూడా ఇచ్చి వారిద్దరు కూడా శాపం పొందటం అనేటువంటిది మనం చూస్తున్నాం. అది వారి విషయంలో జరిగినటువంటిది. ఇకపోతే రెండవ సంఘటన, రెండవ వృత్తాంతం అన్నది చూసారా, ఇది బాప్తిస్మృతి యోహానుకు సంబంధించినటువంటిది. ఈ విషయంలో ఏం జరిగిందంటే, సాతాను సర్పంలాగానో మరొక విధంగానో తన యుద్ధకు వచ్చినట్లుగానో, ఇది సందేహాన్ని ఇనీషియేట్ చేసినట్టుగా అక్కడ ఏం వ్రాయబడలేదు. కానీ తనలోనే తనకు డౌట్ వచ్చింది. ఎందువలన వచ్చిందంటే, అది పరిస్థితుల వలన వచ్చి ఉండొచ్చు. అప్పుడు తను చెరసాలలో వేయబడి ఉన్నాడు, బాధింపబడుతున్నాడేమో మరి మనకు తెలియదు. కాబట్టి ఆ సందర్భంలో తనకు సందేహం రావటం అనేటువంటిది సహజంగా మానవరీత్యా జరిగేటువంటిది. ఆ సందేహం వచ్చింది. అయితే ఆ సందేహం వచ్చినప్పుడు తనేం చేశాడు, తను ఇద్దరు శిష్యులను పిలిచి తాను ప్రభువు యొద్దకు అసలు ఏమిటి సంగతి అని తెలుసుకునేందుకు వారిద్దరిని పంపి వారి ద్వారా ప్రభు యొక్క సమాధానాన్ని రాబట్టి దాని యందు విశ్వసించి నమ్మి ముందుకు కొనసాగి ప్రభు నిమిత్తం హతసాక్షిగా చనిపోయాడు. ఇది రెండు వృత్తాంతాల మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నమాట. సరే, ఈ రెండు విషయములను మనం చూసినప్పుడు డౌట్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి వస్తుందని చెప్పేసి, కొన్ని సందర్భాల్లోనేమో సాతాన్ ద్వారా అది ఇనీషియేట్ చేయబడితే, కొన్ని సందర్భాల్లో అది మనకే లోపల నుండి రావచ్చు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. ప్రతి విశ్వాసకి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సందేహం అనేటువంటిది రావటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది కేవలము నువ్వు విశ్వాస జీవితమును ప్రారంభించిన దినములలో మాత్రమే జరగదు, కానీ నీ యొక్క జీవితంలో నీవు ప్రాణం పోయే వరకు కూడాను ఇది అప్పుడప్పుడు కొనసాగవచ్చు. నీకు సందేహాలు రావచ్చు. సందేహాలు రావటం అనేటువంటిది తప్పు కాదు. ఇదేంటండి, బాప్తిస్మిచ్చు యోహాన్ లాంటి వాడికి ఆ సందేహం అండి. ఆయన పంపిందే యేసు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేసేందుకు పంపారు. అలాంటి వాడికి సందేహం ఏంటండి యేసు ప్రభుని? పైగా అడిగిన ప్రశ్న కూడా ఎలా ఉందో చూడండి, నీవు రాబోతున్నావా లేకపోతే మేము మరి ఒకరి కొరకు కనిపెట్టుకునవలనా అనేటువంటి ప్రశ్న అడిగాడు. ఆయనే ఒక మార్గాన్ని సరళం చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఇంకో పక్కన ఏమంటున్నారంటే, ఆయనకు వచ్చినటువంటి డౌటు, నువ్వు వచ్చేటువంటి వాడివా మేము ఇంకోళ్ళ కోసం కనిపెట్టుకోవాలా అనేటువంటి డౌట్ వచ్చింది. ఇదేంటండి, ఈ రెండు చాలా తేడాగా ఉన్నాయి అని చెప్పి మనం అనుకుంటాం, సహజంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, డౌట్ అనేటువంటిది నువ్వు మానవ మాతృడు అయినంత వరకు ఏదైనా రావచ్చు, ఎలాంటి డౌట్ అయినా రావచ్చు. అది పెద్ద గొప్ప విషయమే కాదు, సందేహమేం కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి పెద్దవారికి కూడాను నేను వెళుతున్నటువంటి మార్గం సరైనదేనా, ఇది నేను చేస్తున్నటువంటిది కరెక్టేనా అనేటువంటి సందేహాలు అనేకమైన సార్లు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా వస్తూ ఉంటాయి, మనుషుల ద్వారా, వాళ్ళు చెప్పేటువంటి మాటల ద్వారా. ఇలాంటి వాటి వల్ల వస్తూ ఉంటాయి, రకరకాలుగా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వీరిద్దరూ దానికి రియాక్ట్ అయినటువంటి విధానము, ప్రొసీడ్ అయినటువంటి విధానము రెండు తేడాగా ఉన్నాయి. మొదటి విషయంలోనేమో హవ్వ ఏం చేసిందంటే దాని గురించి ఆలోచించి, మరింత ఆలోచించి, చివరికి తనకు ఆ సాతాను చెప్పినటువంటి విషయమే కరెక్ట్ అని చెప్పి నమ్మి దాని ప్రకారం కొనసాగుటకు నిర్ణయించుకొని కొనసాగింది. అయితే బాప్తిస్మిచ్చు యోహాను ఆ విధంగా ప్రవర్తించలేదు. తనకు డౌట్ వచ్చినప్పుడు ఏం చేశాడంటే తను ప్రభు యొద్దకు, అంటే తను వెళ్ళలేని పరిస్థితి కాబట్టి, ఇద్దరు శిష్యులతో కబురు పంపాడు. ఆ యొక్క డౌట్ను నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించాడు, క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సమాధానాన్ని స్వీకరించాడు, దానిని నమ్మాడు, దాని యందు నిరీక్షించాడు, దాని యందు కొనసాగటానికి నిర్ణయించుకుని హతసాక్షిగా చనిపోయాడు. కాబట్టి నీవును నేనును చేయవలసినటువంటి పని ఇదియే. మనకేదైనా సందేహం కనుక వచ్చినట్లయితే బాప్తిస్మ ఇచ్చు యోహాను వలె మనం కూడా ప్రొసీడ్ అవ్వాల్సినది, కానీ అవ్వాలి మాత్రం కాదు. ఇక చివరిగా మన జీవితంలో గనక ఈ సందేహాలు వచ్చినట్లయితే, అంటే ఆత్మీయ రీతిగా దేని విషయమైనా సరే సందేహాలు వచ్చినట్లయితే మనం ఏం చేయవలసి ఉంది? మనం చేయవలసినటువంటిది ఏంటంటే, మొట్టమొదటిగా బాప్తిస్మ ఇచ్చు యోహాను ఏ విధంగా అయితే ప్రవర్తించినాడో ఆ విధంగా మనం ప్రవర్తించవలసినది, కానీ అవ్వలాగా కాదు. తర్వాత రెండవది ఏంటంటే, ఒక్కోసారి మనం స్పష్టత కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసి ఉంటుంది. ఆ విధంగా చేయవలసినటువంటి అవసరం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ విధంగా చేయటం ద్వారా మనకు ఎంతో మేలు కలుగుతుంది. సందేహం వచ్చినప్పుడు మనము అప్పటి వరకు మన జీవితంలోనూ ఇతరుల జీవితంలోనూ ప్రభువు చేసినటువంటి ఎన్నో మేళ్లను ఏ విధంగా చేశాడు, ఇలాగా వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు వాళ్లను ఏ విధంగా ముందుకు నడిపించాడు, ఒక ఈవెంట్ తర్వాత రెండవ ఈవెంట్ ఎలా ఫాలో అయ్యింది, ఇవన్నీ కూడాను ఎలా సమకూడి వాళ్ళకి ఫైనల్గా మేలుకరంగా జరిగినాయి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకొని వాటిని తలంచుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసి ఉంటుంది. అట్లాగే దైవ గ్రంథంలో మనకు వచ్చినటువంటి సిచ్యుయేషన్, అప్పుడు మనం ఏ సిచ్యుయేషన్లో అయితే ఉంటామో అలాంటి సిచ్యుయేషన్స్ ఇంకా బైబిల్లో ఇంకేమైనా వ్రాయబడి ఉన్నదా? అలాంటి విషయాలు వచ్చినప్పుడు, అలాంటి సిచ్యుయేషన్స్ అరైజ్ అయినప్పుడు బైబిల్లో వ్రాయబడినటువంటి మనుషులు ఏ విధంగా ప్రవర్తించారు? సో ఆ వాటిని తెలుసుకోవటం ద్వారా కూడాను మనం, ఒకవేళ వారు చేసినటువంటిది దేవునికి యుక్తంగా చేసినట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో సరైనదిగా ఉన్నట్లయితే వారిని ఫాలో అవ్వాలి. ఒకవేళ వారు తప్పుగా చేశారని రాయబడినట్లయితే ఆ విధంగా కాకుండా మరి ఒక విధంగా మనం దేవుని సన్నిధిలో ముందుకు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే మన యొక్క ప్రాబ్లమ్స్ను ఇతరులతో షేర్ చేయవలసి వస్తుంది. షేర్ చేయవలసినటువంటి అవసరత వచ్చినట్లయితే, నీవు ఎవరినైతే నమ్ముతావో ప్రార్థన పరుడని, తర్వాత తనకు నీ యొక్క విషయములు చెప్పినప్పుడు తను ప్రార్థిస్తాడని, దానిని గురించి ఇతరులకు ఊరికి వారికి వీరికి తెలియజేస్తూ ఈ మాటలు అందరికీ చేరేలా చేయడని చెప్పి నువ్వు ఎవరు ఎంతైతే విశ్వసిస్తావో వారికి నువ్వు పంచుకున్నట్లయితే, ప్రార్థన కోరినట్లయితే మంచిది. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే సంగమనకు కూడా నువ్వు చెప్పవలసి ఉంటుంది, అంటే ఉపవాస ప్రార్థనలు ప్రార్థన నిమిత్తము ఒక్కోసారి కోరవలసి వస్తుంది. ఇలాంటి కోరవలసి వచ్చినప్పుడు నీవు జాగ్రత్తగా ఉండాలి. అంటే నీకు వచ్చినటువంటి సమస్య ఏ విధమనేటువంటిది, అది పర్సనల్లా లేకపోతే జనరల్గా ఎవరికి అందరికీ వచ్చేటువంటిదా? ఏదో జ్వరంతో బాధపడుతున్నారనుకోండి, పర్వాలేదు, జ్వరంతో బాధపడుతున్నారు పలాని వారు కాబట్టి ఆయన కోసం ప్రార్థన చేయండి అని చెప్పడంలో ఏం లేదు. కానీ కొన్ని ఫ్యామిలీ మ్యాటర్స్, పర్సనల్ థింగ్స్ కొన్ని ఉంటాయి, అలాంటి వాటిని ప్రతి ఒక్కరితోనూ షేర్ చేసుకోవలసినటువంటి అవసరం లేదు. ఆ సమయంలో నీవు సంఘం యొక్క ప్రార్థనను కోరవలసి వచ్చినట్లయితే, పలాని వారికి కొంత క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్తున్నారు కాబట్టి వారి నిమిత్తం ప్రార్థన చేయమని కోరారు, అంతే, అంతవరకే. అంతేగాని ఆ క్లిష్ట పరిస్థితులు ఏంటని పోసగుచ్చినట్లు ప్రతి ఒక్కరికి తెలియజేయవలసినటువంటి అవసరం లేదు. తర్వాత క్రీస్తు ప్రభువు మనమందరము కూడా ఏదో ఒక సమయంలో ఎంత కొంత ఆయన యొక్క శిలువ బాధలో పాలి భాగస్థలం కావాలని కోరేటువంటి వాడు. కాబట్టి కొన్నిసార్లు మనం ఆ శ్రమల ద్వారా వెళ్ళవలసినటువంటి అవసరం అనేటువంటిది వస్తుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే శ్రమలు అనుభవించటం అనేటువంటిది మన విశ్వాస జీవితంలో భాగం అని చెప్పి ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. అవన్నీ లేకుండా విశ్వాస జీవితం నాకు సవ్యంగా వెళ్ళిపోవాలండి అని అనుకున్నట్లయితే అది విశ్వాస యొక్క గురి సరైనటువంటి గురి కాదు. అది కొన్నిసార్లు అందరం మానవరీత్యా మనం ఆలోచిస్తాము, ఎవరమో కష్టపడాలని చెప్పి ఎవరం అనుకోము. కానీ ప్రభు యొక్క చిత్తంలో గనక అవి పరీక్షలుగా గనక మనకు వచ్చినట్లయితే వాటిని ఎదుర్కొనటానికి మనం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. చివరిగా అన్ని విషయాలు కలిసి సమస్తము సమకూడి మేలుకరంగా విశ్వాస యొక్క జీవితంలో తన మేలు నిమిత్తం జరుగుతాయని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ విషయములను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏ విధంగా ముందుకు ప్రొసీడ్ అవ్వాలి, ఏ విధంగా మనము ఆ సమస్యను ఎదుర్కోవాలి, మన సందేహాన్ని ఎలా తీర్చుకోవాలి, సహాయం ఎలా పొందాలి అనేటువంటి వాటి విషయంలో మనం జాగ్రత్త పడటానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. దయామయుడమైన తండ్రి, ఈ దినమందు మేము విన్నటువంటి ఈ యొక్క కొద్ది మాటలు మా హృదయములకు మేలుకరంగా చేయండి ప్రభువా. మేము వినేటువంటి వారు మాత్రమే కాక దానికి లోబడి దాని ప్రకారం కొనసాగేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి.